యోషాణాం సత్ప్రియాచత్వం నిత్యాత్వం చోర్ధరేతసాం. జగన్మాత, స్త్రీలు నిన్ను భక్తితో ఆరాధిస్తారు. కారణం, వాళ్ళ పసుపు కుంకుమ నిలబెట్టి మాంగళ్యమిచ్చి సౌభాగ్యమిచ్చి కాపాడే మంగళదేవతవు గనక. అందున కలియుగంలో యోషాణాం సత్ప్రియ, స్త్రీలకి నువ్వే ఎక్కువ ఇష్టురాలివి, అందువల్లే నిన్ను స్త్రీ రూపంలో కొలుస్తారు. నిజానికి నీవు స్త్రీవీ కాదు, పురుషుడవు కాదు, నపుంసకుడివి కాదు. మహాశక్తికి లింగభేదం లేదు, అయినా స్త్రీల కోసం స్త్రీ రూపంలో, పరమేశ్వరి రూపంలో దర్శనమిస్తావు. కొంతమంది భక్తుల కోసం పురుష రూపంలో దర్శనమిస్తావు. అందుకే స్త్రీలకేమో అమ్మవారిగా, ఊర్ధరేతస్కులైన యోగులకు పురుషోత్తముడిగా దర్శనమిచ్చేది నీవే. ప్రతి వ్యక్తిలో ఇచ్ఛాశక్తి అని ఒకటి ఉంటుంది, అంటే సంకల్పశక్తి. నేను ఈ పని చెయ్యవలేను, నేను భజన చేయించాలనుకుంటున్నాను, పురాణం చెప్పించాలనుకుంటున్నాను, మంచి కళ్యాణాలు చేయించాలనుకుంటున్నాను, ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, ఈ కోరికలన్నీ ఇచ్ఛ. ఈ ఇచ్ఛాశక్తి నువ్వే. ఇప్పుడు ఇచ్ఛాశక్తి పూర్తవ్వాలి కదా. నేను అనుకో 24 గంటలు భజన చేయించాలండి, కానీ నాకు ఆయనకు వచ్చిన శక్తి లేదు మరి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఒక మనిషిని పెట్టారు, కొంతమందిని పొద్దున్న సాయంత్రం ఎప్పుడు వీలుంటే ఇప్పుడు రమ్మన్నారు, వాళ్ళు వస్తున్నారు, ఆ భజన చేస్తున్నారు. ఆ చెయ్యాలనే సంకల్పాన్ని నెరవేర్చడాన్ని ఏమంటారనమాట, క్రియాశక్తి అంటారు. ఇచ్ఛాశక్తి నీవే, క్రియాశక్తి నీవే, అంటే సంకల్పము నీవే, ఆ సంకల్పం పూర్తి చేసే పని నీవే. ఈ చేసే పని తెలివితో చేయాలి. మళ్ళీ మూర్ఖత్వం చేసే ఉపయోగం ఉంది, కొంతమంది దగ్గర ఇచ్చ ఉంటుంది, ఆ ఇచ్చని పూర్తి చేసుకుంటారు, కానీ ఆ ఇచ్చ వల్ల లోకానికి ఉపయోగం ఉండదు. అప్పుడు దాన్ని జ్ఞాన వనరు అనగా, అన్నం వండి ఎవరికి పెట్టకుండా పారబోస్తే ఏంటంటే ఉపయోగం, అన్నం వండేట, అన్నం వండాలనే సంకల్పం కలిగింది, ఆ సంకల్పాన్ని వండడం అనే క్రియ ద్వారా పూర్తి చేశాడు, కానీ ఎవరికి పెట్టకుండా పారబోస్తే అది జ్ఞానశక్తి కాదు. కాబట్టి అన్నము వండవలను, దానము చెయ్యవలను అని సంకల్పించుకుని, ఈ అన్నము ఎప్పుడు వండితే 10 మందికి ఉపయోగమవుతుందో కూడా తెలుసుకుని అప్పుడు వండి ఈ 10 మందికి పెట్టాలి. దానికి జ్ఞానశక్తి అని పేరు అన్నమాట. ఒక్కడు కూడా గుడికి రాలేదు అనుకుందాం, ఇవాళ పురాణం జరుగుతుంది కనుక ఇంతమంది వచ్చారు, ఓహో ఇవాళ పురాణం వస్తుంది ఇంతమంది వస్తారని తెలుసుకుని వీళ్ళందరికీ అన్నం వండించి పులిహార దానం చేస్తే అది జ్ఞానం అవుతుంది. కానీ ఎవరూ రాని రోజున, ఆడిటోరియం మూసిన రోజున ఓ బస్తా పులిహార చేస్తే ఎవడో తినకపోతే ఈ బస్తా చూస్తూ ఏం చేస్తాం, ఎక్కడో పెంటలో పరపోస్తే ఏమి ఉపయోగం. కాబట్టి ఇచ్ఛాశక్తి ఉండాలి, ఆ ఇచ్ఛాశక్తిని పూర్తి చేసే జ్ఞానశక్తి ఉండాలి, జ్ఞానశక్తికి తగిన క్రియాశక్తి ఉండాలి. ఈ 3 శక్తులు నీవే. అటువంటి నీకు నమస్కారం. త్రిశక్తి స్వరూపిణివైన నీకు నమస్కారం. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరమునకు హేతువైన నీకు నమస్కారం అని మేనాదేవి వంటి ఒక స్త్రీ అమ్మ యొక్క అనుగ్రహం పొందడానికి, అమ్మ యొక్క సంకల్పశక్తి వల్ల, అమ్మ ప్రసాదం వల్ల స్తోత్రం చేయగలిగింది. అప్పుడు ఉమాదేవి, జగన్మాత అద్భుతమైన స్తోత్రం చేశావు, మెచ్చుకున్నాను నిన్ను. ఇంతవరకు నేను ఎవరిని, ఏ స్త్రీని ఇంతవరకు కౌగిలించుకోలేదు, మొదటిసారిగా నిన్ను కౌగిలించుకొని నా శక్తిని నీకు ప్రసాదించాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు, నువ్వు ప్రాణప్రియురాలి, ప్రాణం కంటే ఎక్కువ. నువ్వు కోరితే ఏదైనా ఇస్తాను, కోరుకో, నువ్వు ఏం కోరినా ఇస్తాను. ముందే చెప్పాను నీకు ఇవ్వరానిదంటూ లేదు, నువ్వు కోరుకుంటే నన్ను నేనే ప్రసాదించుకుంటానన్నాను. ఏం కావాలో కోరుకోనగానే, అమ్మయ్య నువ్వు కోరుకోమన్నావో కోరుకుంటున్నాను. ఎంత చెడ్డ పుత్ర వ్యామోహం ఒకటి ఉంటుంది ఆడవాళ్ళకి, నేను అలా ఆవిడ ఎందండు, నేను తల్లిని అవ్వాలి, ఆ తల్లిని అవ్వడం కూడా కూతురుతో కాకుండా కొడుకుతో అవ్వాలనుకుంటున్నాను. పైకి కబుర్లు చెబుతారండి ఇంతమంది, ఆ ఆడపిల్ల పుడితే ఏమవుతుందని, ఇది చూస్తే అబద్ధం. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఏడుస్తారో ఏమిటో నాకు తెలుసు కదా, ఆడపిల్లే కదా, మగపిల్లాడు కూడా ఉండాలని కోరుకుంటారు. మగ ఆడ ఉంటే సంతోషించేవాడు కొందరు ఉండాలి, ఇద్దరు మగపిల్లలే కావాలని కోరుకునేవాళ్ళు కొందరు ఉంటారు, ఆడ మగ ఉంటే ఆనందించేవాడు కొందరు, ఎక్కడో కొంతమంది మహానుభావులు ఉంటారు అంతా ఆడపిల్లే పుడితే బాగుండని. కాబట్టి ఆవిడే స్వయంగా చెప్పింది, ప్రథమం శతపుత్రమే భగవంతు జగదంబికే, అమ్మా నాకు వరాలు ఇస్తానన్నావు కదా, వరాలు కోరుకుంటున్నాను, ముందుగా నాకు 100 మంది కొడుకులు పుట్టాలి, శతపుత్రం 100 కొడుకులు పుట్టాలి. ఆ పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి, బహ్వాయుషక వేరవంత వృద్ధి సిద్ధి సమన్విత, మంచి ఆయుర్దాయం కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఇవాళ పుట్టి రేపు పోయేవాళ్ళు కాకూడదు, చిరాయువు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఆ 100 మంది ఆయుర్దాయమే కాదు బలం కూడా కలిగిన వాళ్ళు ఉండాలి, మహాబలశాలు అవ్వాలి, సమృద్ధి పొందాలి అన్ని విషయాల్లో, అంటే విద్యావృద్ధి, వయోవృద్ధి, జ్ఞానవృద్ధి, సంపద్వృద్ధి, అన్ని వృద్ధులు ఉండాలి. ఇంకా వాళ్ళు ఏ పని తలపెట్టినా సిద్ధి కలగాలి, వాళ్ళు ఆనందంగా బతకాలి. నా కళ్ళ ముందే వివాహాలు చేసుకుని పిల్లల్ని కంటూ ఆ పిల్లల్ని మళ్ళీ పోషిస్తూ మంచి పనులు చేస్తూ మంచి వాళ్ళకి నివాసమై బతకాలి. ఇలాంటి 100 మంది కొడుకుల్ని ప్రసాదించు. ఈ 100 మంది పుట్టి కొంచెం పెరిగాక అప్పుడు ఇటు పుట్టినింటి వారికి మెట్టినింటి వారికి అందరికీ ఆనందం కలిగించే కుమార్తె కావాలి. ఆ కుమార్తె ఎవరో కాదు, సుఖాభవ మమ శివే, నువ్వే నా కూతురిగా పుట్టాలి. ఇది 100 మంది కొడుకులు పుట్టి బాగా పెరిగి పెద్దయ్యాక అప్పుడు నువ్వు నాకు కూతురిగా పుట్టాలి. పుట్టి రుద్రుడికి భార్యవి కావాలి, మమ్మల్ని ఆనంద పెట్టాలి, నీ లీలలు మాకు చూపించాలి, నీ లీలలు చూచి మేము పులకించిపోవాలి. ఒకవేళ మాకు మధ్య మధ్యలో భ్రమలు కలిగితే ఆ భ్రమలు తొలగించి సరైన మార్గంలో నడపాలి అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఇంతసేపు ఇంత ప్రార్థించి నువ్వు కూతురిగా పుట్టిన తర్వాత కొడుకులు పుట్టాలనలేదు ఆవిడ, చూసారా మాయ. ఈ మాయలోంచి అంత తేలికి ఎవ్వరూ బయటపడలేరు. అందుకని శతపుత్రులు కావాలా, శతపుత్రుల పిదప ఒక్క సుత కావాలని కోరావు, సంతోషం, నీ కోరిన కోరిక యథాతథంగా నెరవేరుగాక. ముందు నన్ను కోరుకుని తర్వాత పుత్రుడు కోరుకుని ఉంటే నీకు కించిత్తు కూడా విశాలం ఉండదు, కానీ సనత్కుమారుడి శాపం ఒకటి ఉన్నది, అందువల్ల ముందు కొడుకులు పుడతారు తర్వాత నేను పుడతాను, కొడుకుల విషయంలో కొద్ది శోకం పొందుతావు, నేను పుట్టిన తర్వాత నా పెళ్లి విషయంలో దిగాలు పడతావు, దిగులు పడతావు, నానా బాధ పడతావు, కథ మాత్రం సుఖాంతం అవుతుంది. అందుకే ఆవిడకు 100 మంది కొడుకులు పుట్టినా ఆ కొడుకుల యొక్క రెక్కలు ఇంద్రుడు నరుగుతుంటే ఏడ్చింది, అందులో గోవర్ధన పర్వతాన్ని ఆంజనేయుడు పీకేసి పట్టుకుపోతుంటే ఒకసారి ఏడ్చింది, ఆ తర్వాత గోవర్ధన పర్వతం కాస్త బృందావనానికి వెళ్ళాక కొంత సాటిస్ఫాక్షన్ పొందింది, ఆ తర్వాత ఈ వీళ్ళకి పుట్టినటువంటి మైనాగ పర్వతం సావు దెబ్బలు తింటుంటే ఏడ్చింది, ఆ తర్వాత మైనాగ పర్వతం సముద్రంలో దాక్కుంటే సంతోషించింది. కాబట్టి మధ్య మధ్యలో ఎంతమంది గొప్ప కొడుకులు పుట్టినా కొంత దుఃఖం పొందింది ఆవిడ. మొత్తం మీద నీకు 100 మంది కొడుకులు పుడతారు, మహాబలశాలు అవుతారు, అందులో అందరికంటే పెద్దవాడు మైనాగ పర్వతం అని పిలువబడతాడు, అతడు రాముని అనుగ్రహం పొందుతాడు. ఇక ఆ తర్వాత నీ కొడుకుల్లో చిట్ట చివరి కొడుకు గోవర్ధనుడిని పుడతాడు, వాడు కృష్ణావతారంలో కృష్ణుడి చేతితో స్పర్శకు నోచుకుని ఎత్తబడి కలియుగ అంతవరకు ప్రసిద్ధుడవుతాడు. మిగిలిన వాళ్ళు ఈ హిమాలయం చుట్టుపక్కలే ఉంటారు, వీళ్ళంతా తండ్రి దగ్గరే ఉంటారు, తండ్రి గారు అప్పుడప్పుడు కుమారా ఎక్కడున్నావు అని ఆ పర్వతాలందరినీ బాగా పరిశీలిస్తాడు. కొడుకులు కోడళ్ళు నీకు దగ్గరలోనే ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ సుఖంగా ఉండు. కానీ వాళ్ళందరికీ ఇంద్రుడి వల్ల రెక్కలు తెగిపోతాయి, కాబట్టి అప్పుడు కొంచెం మిక్కిలు దుక్కిద్దుగాక. నేను ఆ పై 100 గురు కొడుకులు నీకు పుట్టి ప్రవర్ధమానులవుతూ ఉన్న తరువాత కుమార్తెనై పుడతాను. మొదట నీలోత్పలదళ శాభగా నల్ల కలువు పువ్వు రంగుతో పుడతాను, తర్వాత వెంటనే పెళ్లికి ముందు తెల్లగా మారిపోతాను. తపస్సు చేసి తెల్లగా ఉన్న నేను మధ్యలో నల్లగా మారతాను, మళ్ళీ శివుడు నన్ను తిప్పుతాడు, అప్పుడు నలుపు విరిగిపోయి తెలుపు వస్తుంది. ఇలా తెలుపు నలుపు రంగులతో నేను మిమ్మల్ని కాస్త అలరిస్తూ ఉంటాను. ముందు నలుపుగా పుట్టుతుందిట, తర్వాత తెలుపు అవుతుందట, మళ్ళీ నలుపు అవుతుందట, మళ్ళీ తెలుపు అవుతుందట, చివరికి తెలుపు అవుతుందిటండు. మొత్తం మీద ఈ విధంగా నిన్ను ఎప్పటికప్పుడు ఆనంద పెడతాను, నా వివాహ సమయంలో కించిత్తు శోకిస్తావు, ఆ తర్వాత మాత్రం నీవు అకించలురాలి అవుతావు అని పలికి అదృశ్యమైపోయింది. ఆనందపడిపోయింది ఆవిడ. ఏమైతేనే ఆవిడ వరాలు ఇచ్చింది, కొడుకులు పుడతారు, ఏవో మధ్య మధ్యలో కొడుకులు కూతుళ్ళు పుట్టాక ఒడిదుడుకులు రాకుండా ఉంటాయా? కొడుకు అన్నాక ఒడిదుడుకుంటుంది, కూతురు అన్నాక ఒడిదుడుకుంటుంది, రాకుండా ఎలా ఉంటాయండి? చిన్న చితక తగాదాలు పర్వాలేదు, కానీ ఒక స్థాయి దాటితే మాత్రమే ఈ తగాదాలు భార్యాభర్తలకు ఇబ్బంది కలిగిస్తాయి. అంత తగాదాలు ఎలాగో ఉండవు. ఇవన్నీ తెలుసు కనుకే ఒడిదుడుకుల గురించి పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఆవిడ. తపస్సు వల్ల కలిగిన శ్రమంతా అమ్మవారి దర్శనం వల్ల, అమ్మవారి వరాల వల్ల మటుమయమైపోయిందిట. తపస్సు చాలా శ్రమతో కూడింది, పారాయణములు జపములు ఇవి మాట్లాడటండి మామూలు శ్రమ, ఆ మహాశ్రమ భగవద్ దర్శనం వల్ల, ఆ భగవంతుడు వరాలు ఇవ్వడం వల్ల తొలగిపోతాయి. అప్పుడు ఆవిడ బ్రహ్మానంద భరితురాలైపోతూ నాకు జయం కలుగుతుందో, జయహో జగదంబ, జయహో జగదంబ అనుకుంటూ జయశబ్దం ఉచ్చరించుకుంటూ ఇంటికి వచ్చింది. భర్తగారికి ఆవిడ ముఖం చూడగానే అర్థమైపోయిందిట. ఎలా కనిపెట్టాడు? స్వచిహ్నమివ బుద్ధమివ వై అన్నాడే.
ఆవిడ ముఖంలో ఉన్న చిహ్నములు పుస్తకం చదివినట్టే చదివేసేట ఆయన. ఎంత చక్కగా చెప్పాడండి ఆయన, ఓ పుస్తకంలో బాగా చదివితే ఎలా అర్థమవుతుందో అలాగే మేనాదేవి ముఖం చూచి చూడగానే హిమవంతునికి ఆవిడ విషయం అర్థమైంది. అనగా ఆవిడ ఎగిరి గంతులు వేసుకుంటూ టింగ్ టింగ్ అని డ్యాన్స్ చేసుకుంటూ జై హో అనుకుంటూ వస్తుంటే, ఓహో ఈవిడ చేసిన తపస్సుకి అమ్మవారు మెచ్చుకున్నది, వరాలు ఇచ్చింది, అందుకే ఇంత ఆనందముగా ఎగిరి గంతులేస్తుంది. అమ్మవారే వరాలు ఇవ్వకపోతే ఈవిడ ఆనందంగా గంతులు ఎందుకు వస్తుంది, కిందపడి ఏడుస్తుంది. అందువల్ల ఈవిడికి విజయం కలిగిందనుకుని నీ ముఖ చిహ్నములను బట్టి జరిగింది గ్రహిస్తాను, అయినప్పటికీ ఏమి జరిగిందో నువ్వే స్పష్టముగా నాకు చెబితే విని ఆనందిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జరిగిందంతా చెప్పింది. 100 మంది కొడుకులు కావాలని కోరాను, అమ్మిస్తానంది, ఆపై కూతురుగా అమ్మని పుట్టమన్నాను, పుడతానంది, ఇంతే చెప్పింది తప్ప మధ్యలో చిన్న చేత ఒడుగుడుకులు అవి అనవసరం, అప్రస్తుతం అవి చెప్పలేదు. అప్పుడు ఆయన బ్రహ్మానంద భరితుడి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం, నీ మహాతపస్సుతో అంతటి జగన్మాతని మన కొండకి రప్పించుకోగలిగావు, ఇక మన జీవితం అంతా అత్యంత ఆనందంతో పవిత్రంగా నడుస్తుంది అన్నాడు ఆయన. అమ్మని కూడా ప్రశంసించాడు. కాలం గడిచింది, కాలం ఎవరమైనా దాటలేము, అందువల్ల రోజులు గడిచాయి. కొంతకాలానికి ఉమాదేవి ఆవిడ మనస్సులో చేరింది, అంటే అమ్మ స్వయంగా హృదయంలో ప్రవేశించింది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మేనాదేవి గర్భం ధరించింది. ఒకే గర్భంలో 100 మంది కొడుకులు కలదట. ఎంత సుఖం అండి ఇది, ఒక కానుకలో కవల పిల్లలు పుడితేనే అదృష్టం అంటే 100 మంది కొడుకులు పుట్టారట. 100 మంది బండలతో ఉన్న కొండలే, అందరూ కొండలే, ఇంతమందిని ఒక్కసారి కన్నది కాబట్టి ఆవిడ మహాత్పురాలు. 100 మంది పిల్లలు ఒక కానుపులో ఒక మామూలు స్త్రీకి పుడితే ఇంకేమన్నా ఉందా? ఆ మధ్యన ఒక ఆవిడ ఎవరో 12 మందిని కందిటండోయ్, ఆవిడ మేనాదేవికి ఏమన్నా కజిన్నేమో కానీ చెప్పలేం, కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారట. మొత్తం మీద ఈ 100 మంది కొడుకుల్లో మొదటి వాడికి మైనాకము, మేనాయాహ అపత్యంపుమాన్ మైనాక, మేన కొడుకు కనుక మైనాకుడు అని పిలిచారు ఆయన్ని. మేనక కొడుకుని మైనాకుడు అంటారు. అందులో చివరి వాడికి మాత్రం గోవర్ధనుడు అని పేరిట్టారనమాట. ఈ కొంతకాలం పాటు వీళ్ళు క్రమంగా పెరిగారు. ఇలా ఉండగా ఈ పర్వతాలన్నిటికీ మొదట్లో రెక్కలుండేవి. హిమాలయ పర్వతానికి రెక్కలున్నాయి, మైనాకుడికి రెక్కలున్నాయి, అలాగే ఈ తక్కిన పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. ఈ పర్వతములు రెక్కలున్న పర్వతములన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. ఎగురుతూ ఉంటే పర్వాలేదు, ఎగురుతూ హఠాత్తుగా నేల మీద వాలేవి. ఎప్పుడు ఎక్కడ వాలతాయో తెలియదు. నేల మీద వాలడంతో కిందన్న వాళ్ళు పచ్చడైపోయేవారు. పని చెప్పి వాలచ్చగా, ఏ ఎయిర్పోర్ట్లోనూ వాలచ్చగా అలా వాలేవి కాదట. ఎక్కడో ఆరు బయట పందిరి వేసుకుని మీ వంటి వాళ్ళు ఉపన్యాసం వింటూ ఉంటే మీ మీద వాలేవిట. ప్రజల మీద వాలి కొంచెం ఇబ్బంది కలిగించేవి. దాంతో ప్రజలంతా హాహాకారాలు చేశారు. ఎప్పుడు ఏ పర్వతం మీద పడుతుందో తెలియదు, మేము సుఖంగా ఉండలేకపోతున్నాం, రక్షించు మహేంద్ర సురేంద్ర అని ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. తతఃక్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్ పక్షాన్ శిశ్చేద. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. వజ్రాయుధం చేత పట్టుకుని పర్వతాల వెంటబడ్డాడు. దిక్కుమాలిన కొండల్లారా, ప్రజలకి అండగా ఉండమంటే వాళ్ళందరినీ పిండి పిప్పి చేస్తున్నారా, వాళ్ళని నాశనం చేస్తున్నారా? కొండల్లారా నాకు మండుతోంది మీ మీద, మిమ్మల్ని చీల్చి చెండాడతానని పలికి వజ్రాయుధం ఎక్కుపెట్టి కనిపించిన పర్వతాలు కనిపించినట్టే పట్టుకుని ఆ పర్వతాల రెక్కలన్నీ ఈ వజ్రంతో పట్ట పట్ట నరికి పారేశాడు. వజ్రంతో ఒక్క దెబ్బ కొట్టడంతో రెక్క పూర్తిగా తెగి కింద పడిపోయేదిట. అలా 2 రెక్కలు నరికేయడంతో ఆ పర్వతాలు నేల మీద పడి కూరుకుపోయి ఇంకా అక్కడి నుంచి కదలకుండా అయిపోయి అప్పటి నుంచి పర్వతాలన్నీ భూధరములు అయిపోయాయి. అంతపూర్వం వీటికి కూడా మనకి వల్లే రెక్కలుండేవి, కాకపోతే మనం ఎగరలేము, అవి ఎగిరేవి. ఇలా అన్నిటికీ రెక్కలు ఎగరగొట్టాడు, నరికి పారేశాడు. ఒక్క మైనాక పర్వతం వెంట మాత్రం పడ్డాట. మైనాకానికి అమ్మవారి వరం ఉంది కదా, అన్ని పర్వతాల రెక్కలు తెగొట్టాక ఆఖరణ మైనాకం వెంటబడ్డాడు. అప్పుడు మైనాకుడు క్యార్ క్యార్ అని ఏడ్చుకుంటూ బయలుదేరాడు. ఈయన క్యార్ క్యార్ అంటే నీ గురించి కేర్ తీసుకుంటాను నేనని సముద్రుడు తనలోకి లాక్కున్నాడు. వాయుదేవుడు కూడా జాలిపడి పెద్ద గాలి వీచి ఎగరలేక నానాయాత్ర పడుతున్న మైనాకుడిని తన మహావేగంతో వాయువేగంతో పట్టుకొచ్చి సముద్రంలో పారేస్తే సముద్రుడు లోపల దాచేశాడు. అందుకే ఒక్క మైనాకుడు మాత్రం స్థిరంగా రెక్కలతో ఉండిపోయాడు. ఏది హనుమంతుడు అక్కడికి వచ్చేదాకా ఆ కొండ నీళ్లలో ఉండిపోయింది. హనుమంతుడు వచ్చాక ఇంద్రుడు వరం ఇచ్చి ఇక నువ్వు బయటికి పో అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళేట హిమాలయ పర్వతం దగ్గరికి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నా దండం పెట్టి ఎన్నాళ్ళయింది డాడీ నీ బాడీని చూసి ఎన్నాళ్ళు జీడిలాగా ఇరుక్కుపోయాను అక్కడ ఏది ఉప్పు సముద్రంలో ఆయన ఉప్పు విదిలించుకొని దండం పెట్టేట ఆయన ఒక్కడికి రెక్కలు మిగిలే మిగతా వాళ్ళ రెక్కల ఆఖరికి హిమాలయ పర్వతం రెక్కలు కూడా నరికేశాడు ఇంద్రుడు. పర్వతాలకు రెక్కలుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి అది కూడా రుద్ర సంకల్పమే పరమేశ్వర సంకల్పమే. ఈ విధంగామే పుత్ర రత్నాల్ని కన్నది. ఒక్క వృత్ర శత్రావపి క్రుద్ధే వైదనాశం సపక్షకం, వృత్రాసుర నాశిన కార్య అయిన ఇంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బ తినకుండా రెక్కలని కాపాడుకున్నవాడు కేవలం మైనాకుడు అన్నమాట. అతడు అక్కడే వరాంగకుడై తన అవయవములు వెలసిల్లుతుండగా బతికాడు. మొత్తం మీద హిమవంతుని 100 మంది పుత్రుల్లో మైనాకుడు శ్రేష్ఠుడు, పరాక్రమవంతుడు, పక్షవంతుడు అనిపించుకున్నాడు. ఆయన తర్వాత చివరి కొడుకు కూడా వరం ఇచ్చింది. అందువల్ల గోవర్ధన పర్వతం కూడా మళ్ళీ బృందావనంలో చేరాడు. ఇదివరకు మీకు 2015లో హనుమ చరిత్రలో ఇది చెప్పాను, అయినా ఇప్పుడు ఒక్క క్షణం చెప్పకపోతే కొద్దిమంది అయినా మర్చిపోయి ఉండొచ్చు అనమాట. ఈ రామచంద్ర ప్రభువు సముద్రం మీద వంతెన కడుతున్నప్పుడు, వారిధి మీద వారధి కడుతున్నప్పుడు అన్ని చోట్ల నుంచి రాళ్ళు చెట్లు పీక్కురమ్మన్నాడు వానరుల్ని. అందరూ తలో చోటుకు వెళ్ళి కొండలు పట్టుకొచ్చారు, బండలు పట్టుకొచ్చారు, చెట్లు పట్టుకొచ్చారు. వీటితో నలుడనేవాడు సేతువు కడుతున్నాడు. ఇంతలో హనుమంతుడు హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చి మొత్తం గోవర్ధన పర్వతాన్ని పెకలించాడు. ఇదైతే బాగుంటుంది బ్రిడ్జి గానని ఆ పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకొస్తూ ఉండగా ఇంతలో బృందావనం వచ్చింది. హిమాలయాల దగ్గర నుంచి బృందావనం వచ్చాడు. ఆయన తండ్రి 5 నిమిషాలు వచ్చేస్తాడు. ఈలోపు రామచంద్రుడు, ఇక్కడ బ్రిడ్జి కట్టడం పూర్తయింది, ఎక్కడున్న వాళ్ళు అక్కడ మీ చేతుల్లో ఉన్న కొండలు చెట్లు రాళ్ళు అక్కడ పారేసి వచ్చేయండి అన్నట్టు. ఆ సమయంలో బృందావనంలో ఉన్నాడు హనుమంతుడు. రాముడు ఆజ్ఞ ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదండోయ్, ఎక్కడి వారు అక్కడ మీ చేతుల్లో ఉన్న వస్తువులు వదిలి రండి అనగానే పర్వతం కింద పారేశాడు. వెంటనే గోవర్ధన పర్వతం ఏడుస్తూ, మహానుభావ ఆంజనేయ, నేను హిమాలయ పర్వతం చిన్న కొడుకుని, మా నాన్నగారిని అమ్మగారిని చూసుకుని బతికేవాడిని రెక్కలు పోయినా, అయినా నువ్వు పీకుతూ ఉంటే ఎందుకు వద్దన్నానో తెలిసినా, ఎందుకు వద్దనకుండా నీతో కూడా వచ్చానో తెలిసినా, నువ్వు పవిత్రమైన నీ చేతితో నన్ను పెకలించి పట్టుకుపోయి సముద్రంలో వేస్తావు, వేస్తే నేను వారధికి ఉపయోగపడతాను. అప్పుడు రాముడు రామపాదం నా మీద పెడతాడు, రామపాదం సోకి రాళ్ళు తరిస్తాయని విన్నాను, నేను కూడా తరిద్దామనే ఉద్దేశంతో నీ కూడా వచ్చాను. తేరా చూస్తే నువ్వేం చేసావు, మా నాన్నగారి దగ్గర ఉండకుండా ట్రాన్స్ఫర్ చేసి పట్టుకొచ్చావు. పోనీ ట్రాన్స్ఫర్ చేసిన వాడు రాముడి దగ్గర పెడితే రామపాదం నాకు తగిలేది, రామపాదం సోకితే తరించేవాడిని, ఇప్పుడు అటు ఇటు ఒక మధ్యలో పారేశావు. ఒక్కొక్కప్పుడండి కొంతమంది ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తారు. హాయిగా గుంటూరులో ఉన్నవాడు విజయవాడ పెడదాం అనుకున్నాడు అనుకోండి, అటు గుంటూరు విజయవాడ కాకుండా వీడిని పట్టుకెళ్ళి ఎక్కడో పారేస్తేలాగా అస్సాంలో గౌహతి దగ్గర పారేస్తే వాళ్ళు అక్కడ నానా యాత్ర పడాలి. అందువల్ల అసలు ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పర్వాలేదు, మా కొండ దగ్గర సుఖంగా ఉండేవాడిని మా నాన్నగారి దగ్గర. ఇప్పుడు పీకి పట్టుకొచ్చి మధ్యలో ఇక్కడ భారం వేసావు, ఇదేమో నాకు తెలియని ప్రాంతం, నన్ను అయితే తిరిగి హిమాలయ పర్వతాల్లో చేర్చు, మా తండ్రి గారి దగ్గరికి యథాస్థానానికి చేర్చు, లేదా రాముడి కాళ్ళ కింద అయినా వెయ్యి, అది ఇది కాకపోతే నువ్వు నన్ను చంపు తప్ప ఇక్కడ మాత్రం దుంపదించడానికి వీల్లేదు, ఇక్కడ అట్టే పెట్టడానికి వీల్లేదు అన్నట్ట. అప్పుడు ఆయన నాకు నీవంటే అభిమానమే, కానీ రామాజ్ఞ ధిక్కరించలేం, రాముడు ఎక్కడి వస్తువులు అక్కడ పారవేయండి అన్నాడు, కాబట్టి రాముడిని అడిగి వచ్చిన తర్వాతే నేను ఏదన్నా నిర్ణయం తీసుకుంటాను, అంతవరకు ఇక్కడే ఉండు అని రాముడి దగ్గరకు వచ్చి, ఈ మైనాకుడు ఏడుస్తున్నాడు, తిరిగి హిమాలయ పర్వతం దగ్గర చేర్చనా, లేక ఇక్కడేమో బ్రిడ్జి పూర్తయిపోయినా సరే ఇక్కడ పారేయమంటావా, లేక అక్కడే ఉంచమంటావా అంటే, కొన్ని కారణముల చేత నేను ఎక్కడి వాళ్ళని అక్కడ ఉంచమన్నాను, ఆ మైనాక పర్వతం అక్కడే ఉండాలి, నాకు కూడా ఉపయోగపడాలి. ఈ రామావతారంలో కాదు, అతడు రామ కృష్ణ అంటూ నా కోసం అలవటించిపోవాలి. అతడు ఒకప్పుడు చిన్న అపచారం అమ్మవారికి చేశాడు, అందుకే తండ్రికి దూరం అయ్యాడు. దూరమై యమునా నదీ తీరంలో బృందావన ప్రాంతంలో కొంతకాలం పాటు నా కోసం తపస్సు చేయమను, ఈ రామావతారం పూర్తయ్యాక కృష్ణుడు అనే పేరుతో అవతరిస్తాను. అప్పుడు ఇంద్రుడు 7 రోజులు ఘోర వర్షం కురిపిస్తాడు యదువంశ నాశనం కోసం, గోపాలకుల్ని గోవుల్ని రక్షించడానికి ఈ గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తి గౌరవిస్తాను, ఎడం చేత్తో కాదు కుడి చేత్తో ఎత్తి వాడిని గౌరవిస్తాను, నా చేతిలో 7 రోజులు ఉండడం వల్ల పర్వతరాజు గిరిరాజు అనే ప్రసిద్ధి పొందుతాడు, కలియుగాంతం వరకు ప్రజలు అతన్ని పూజిస్తారు, యుగాంతం అయ్యాక శాశ్వత వైకుంఠం ప్రసాదిస్తాను. ఇది అమ్మవారి వరం కూడాను. అమ్మవారు ఇందాక ఇచ్చిందిగా వరం, పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి కూడా మధ్యలో కష్టాలు వచ్చినా జగత్ప్రసిద్ధి వస్తుంది, ముక్తి పొందుతారని అమ్మ ప్రసాదంతో వాడు కీర్తి పొందుతాడు, ముక్తి పొందుతాడు అన్నాడు రాముడు. అప్పుడు హనుమంతుడు ఆ విషయాన్ని ఈ గోవర్ధనుడి దగ్గరకు వచ్చి చెప్పి, నువ్వేం కంగారు పడకు, కొద్ది రోజులు ఆగు, ముక్తి మాత్రం వస్తుంది. శ్రీకృష్ణుడు 7 రోజులు తన కుడి చేత్తో నిన్ను పట్టుకుని ఎత్తుతాడంటే అది ఎంత భాగ్యమో ఆలోచించు అనగా, అమ్మాయ రాముడు కృష్ణుడే వస్తాడనుకుని అప్పటి నుంచి కృష్ణావతారం వచ్చేదాకా రామకృష్ణ గోవింద నారాయణ అనుకుంటూ జపం చేసుకున్నాడు ఆయన. ఈ విధంగా ఆయన కూడా జగత్ప్రసిద్ధి పొందాడు. నాయన నారద, ఈ కొడుకులు పుట్టి ప్రవర్ధమానులు అవుతూ ఉంటే హిమవంతుడు బ్రహ్మానందం పుట్టాడు, బ్రహ్మానందం పొంది దాన ధర్మాలు చాలా చేశాడు, బ్రాహ్మణోత్తములు పిలిపించాడు, గోవులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. అసలు హిమవంతుడే రత్నాలకి బంగారమునకు నిధి, సకల సంపదలకు నిలయం. ఆ సంపదలన్నీ పెకలించి మరీ దానం చేశాడు. వారిద్దరికీ రోజు రోజుకి అమ్మవారి మీద అయ్యవారి మీద భక్తి కూడా ప్రబలింది. కొంతకాలం గడిచింది. ఈ కొడుకులు పెరిగారు, ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారు. ఇక అమ్మవారు ఇచ్చిన వరం, 2వ వరం ఇప్పుడు నెరవేరాలి. కొంతకాలం అయిన తర్వాత, అమ్మా నువ్వు నాకు కూతురిగా పుట్టిందిగా మేనా, ఇప్పుడు ఆ వరం ఎప్పుడు నెరవేరుతుందా, అంటే అమ్మ పుత్రికగా ఎప్పుడు పుడుతుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టిందిట. ప్రసూతి హేతవే తత్ర దేవ కార్యార్థమాదరాత్. అమ్మవారు కూడా ఇక సమయం దగ్గరకు వచ్చింది, నేను మేనాదేవి గర్భంలో ప్రవేశించాలి, కూతురిగా పుట్టాలి, మహేశ్వరుడికి పత్నిని కావాలి, లోకమును అనుగ్రహించాలనుకున్నది. ఒకనొక శుభముహూర్తంలో జగన్మాత తన దివ్య తేజస్సు 3 రకాల కాంతులతో వెలిగిపోతూ ఉండగా తెల్లని రంగు, ఎర్రని పద్మరాగముల వంటి రంగు, ముత్యాల రంగు, కెంపుల రంగు, దాంతోపాటుగా ఇంధన నీలమణుల రంగు, ఈ 3 రంగులను కలిపి ఒక ముద్ద చేసింది. ఆ రంగులు తేజస్సు కదులుతూ ఉంటే ఏకకాలంలో పద్మరాగముల ఖని, ముత్యముల ఖని, ఇంధన నీలమణుల ఖని కలిసి వస్తున్నట్టుగా ఉందిట. ఆ మహాకాంతి హిమాలయ పర్వతంలో ప్రవేశించింది, హిమవంతుడిలో ప్రవేశించింది. ఇప్పుడు హిమవంతుడు అమ్మవారి తేజస్సుతో నిండాడు. ఈ హిమవంతుని ద్వారా మేనాదేవి గర్భంలో ప్రవేశించింది జగన్మాత. ఇప్పుడు మేనాదేవి అద్భుతమైన కాంతితో మెరిసిపోయిందిట. ఎంత పూర్వం 100 మంది కొడుకుల్ని కన్నది, కానీ ఆవిడ ముఖంలో ఇంత కాంతి లేదు. ఇప్పుడు అమ్మవారు ప్రవేశించటం వల్ల ఆవిడ ముఖం 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోవడం మొదలుపెట్టింది. అప్పుడే అర్థమైపోయింది హిమవంతుడికి, ఇది వరకు ఎన్ని పర్యాయములు ఆవిడ పిల్లల్ని కనలేదు, 100 మంది కుమారులను కన్నది, ఆ గర్భం పెరిగింది, కానప్పుడు ఆవిడ ముఖంలో ఈ కాంతి నాకు కనబడలేదు, ఇప్పుడు ఈవిడ ముఖంలో వింత కాంతి ప్రజ్వరిల్లుతున్నది. అంటే ఈసారి జగదంబ ఈ మేనాగర్భంలో ప్రవేశించింది. అందుకే మేనాగర్భం విరాజిల్లుతోంది అనుకున్నాడు ఆయన. ఆ రోజు నుంచి ఆవిడ కాలు కింద పెట్టకుండా చూసుకునేవాటండి. అనుదినము, మేనా పువ్వులు కావాలా, మెత్తని పరుపు కావాలా, ఇంకేమైనా పదార్థాలు కావాలా, సిగ్గుపడకుండా నీకు ఏం కావాలంటే చెప్పు తీసుకొస్తాననేవాట. భర్త అంటే అలా ఉండాలి, దిక్కుమాల భర్తలు. భార్య ఏమో గర్భవతిగా ఉంటేనేమో బయటంతా తిరుగుతుంటారు బలాదురుగా, అదేం మొగుడండి. భార్య చక్కగా గర్భవతిని ప్రేమగా చూసుకుని వాట్ యు వాంట్ అని అడగాలి. అప్పుడు ఆవిడ నాకు ఇది కావాలంటే తెచ్చిపెట్టాలి, తెచ్చిపెట్టకపోతే అచ్చటా ముచ్చటా తెచ్చకపోతే వాడే మొగుడు అన్నారు. నేను అనలా, వ్యాసుడు అన్నాడు. మేనా స్పృహవతీకేషు నవే శివసిస్తూ వస్తుషు. అప్పుడప్పుడు ఆవిడ చెప్పకపోతే పాపం సిగ్గుపడుతోంది, పతివ్రత కదా, ఏమి కావాలో కోరుకోవట్లేదు అనుకుని పదే పదే అడిగేవట. ఒక్కొక్కప్పుడు తనకి చెప్పదేమోనని కించిదిష్టం హ్రియా పృచ్ఛదను వేలం సఖీర్గిరిహి. మేనాదేవి చెలికెత్తులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి, ఏమే మేనా చెలికెత్తెళ్ళారా, దాసదాసి వెళ్ళారా, మీరెంతమంది ఉన్నారు కదా, మా ఆవిడేమో ఆవిడ మనస్సులో కోరిక నాకు చెప్పట్లేదు, మీరే దగ్గరుండి అమ్మగారు మీకేం కావాలి, లేక మిత్రురాలా ఏం కావాలని అడగండి, మీకైనా చెబుతుందేమో అనేవాట. అప్పుడు వాళ్ళు వచ్చి, మీ ఆయనేమో నువ్వేమి చెప్పట్లేదని బెంగ పెట్టుకుంటున్నాడు, నీకేమైనా ముచ్చట్లుంటే చెప్పకూడదు, చెప్పకపోతే ఆయన మా ప్రాణం తింటున్నాడు అని స్నేహితురాళ్ళు వచ్చి కొంచెం చనువు ఉంటుంది కదా స్నేహితురాళ్ళకి, అందుకని వాళ్ళు ఏం కావాలో చెప్పవే, నీ కోసం కాకపోతే మా కోసం చెప్పవే, నీకు పెసరట్లు ఇష్టం అని చెప్పు, ఆ పెసరట్లు ఏమో మేమే తింటాం అనేవారు వాళ్ళు. అప్పుడు ఆవిడ నవ్వేది, నవ్వి తనకి ఏది ఇష్టమో అటువంటివి చెప్పేది. ఇంతెందుకు ఆవిడ కోసం ఆయన చెయ్యని పని అంటూ లేదట. భార్యను అంత జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆహారాలు పెట్టాడు, మంచి నగలిచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, పుష్పాలు ఇచ్చాడు, పడుకోవడానికి పరుపులు ఇచ్చాడు, మరీ అతి సుఖమానంగా చూశాడు ఎక్కడ కష్టపడిపోతున్నానని. దీన్ని బట్టి హిమాలయ పర్వతం అవడానికి ఆయన శరీరం బండ, కానీ గుండె బండ కాదట, గుండె కుసుమ కోమలంట. అది గొప్పతనం అంటే, కొంతమంది మొగుళ్ళు చూడడానికి ఏమో బండగా కనబడతారు కానీ వాళ్ళ హృదయాలు బాగుంటాయి. కొంతమంది పైకి మెత్తగా కనబడతారు, ఎంత విభూతి పెట్టుకుని ఎంత భక్తుల్లా కనబడతారు, పెళ్ళం దగ్గరకు వస్తారు ఏం పట్టించుకోరు, ఇంక వాళ్ళ వల్ల ఏం ఉపయోగం అంటాడు వ్యాసుడు. కాబట్టి శరీరము ఎలా ఉన్నా మనస్సు ప్రధానమైనది, అత్యంత వివేకి హిమవంతుడు. అందుకే ఆయన ఏం చేశాడు, నిత్యం భార్యని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ 15వ శ్లోకం గొప్పదండోయ్, ప్రియా ప్రీతేశ్చ మనస స్వార్జిత ద్రవిణస్య చ సమున్నతే శృతే ప్రాజ్ఞక్రియాశ్చ క్రియతోచిత. ప్రాజ్ఞ అంటే తెలివితేటలు కలిగిన వివేకవంతుడు, భార్య మనస్సెరిగినటువంటి హిమవంతుడు, ఆమెను సంతోష పెట్టడానికి కష్టపడి సంపాదించిన తన పవిత్ర ధనాన్ని సద్వినియోగం చేశాడు, పిసినుగొట్టుతనంగా దాచలేదు. గుండెల మీద చేసుకుని మావిడిని గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసాం అన్నవాళ్ళు చేస్తాడు వచ్చి అంటే ఎంతమంది చేస్తారు, ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా ఎత్తచ్చారండి, వీళ్ళంతా గొప్పవాళ్ళేమో హిమవంతుడిలాగా ప్రాజ్ఞులని అనిపిస్తోంది. అందువల్ల చెప్పాల్సింది ఏంటంటే మొత్తం మీద పరమ ప్రాజ్ఞుడు ఎంతో జాగ్రత్తగా చూశాడు. అప్పుడప్పుడు వైద్యులను పంపెట్ట భిషగధిష్ఠితే, మొత్తం మేనాదేవి ఉండే భవనం చుట్టూతో వైద్యులు పెట్టట. ఏ వైద్యులను అడుగుతారు, అడగరే ఈ ఎండీలు ఎంఎస్లు వీళ్ళు కాదు, అశ్విని దేవతలు ధన్వంతరి ఇటువంటి వాళ్ళని పిలిపించి దేవ వైద్యుల్ని ఈ ప్రసూతి గృహం చుట్టూ ఉండండి. పురుడు రాగానే తల్లికి పిల్లకి తల్లి పిల్ల ఆసుపత్రులు అండి అది, అందుకని జాగ్రత్తగా చూసుకోండి అని వాట. ఈ విధంగా వైద్యులని సిద్ధంగా ఉంచాడు. మొత్తం మీద అమ్మవారు పుట్టడానికి ముందు ఆయన ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత తీసుకున్నాడు. కొడుకులు పుట్టేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకోలేదు, కూతురు పుడుతుందని తెలుసు కదా, అందుకని కూతురు అంటే ఎక్కువ ప్రేమ ఆయనకి, అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇలా ఉండగా ఆవిడికి 9 నెలలు వచ్చాయి. ఇంకా రేపో మాపో ప్రసవం అవుతుందేమో అన్నట్టుగా ఉంది ఆవిడ. ఆ సమయంలో ఆవిడన్న పురిటింటికి ప్రసూతి గృహంలోకి బిలబిల్లాడుతూ మహాత్ములు వచ్చేశారు. వాళ్ళు ఎవరికి పెడితే వాళ్ళకి కనబడరు, కానీ ఇప్పుడు మేనాదేవికి కనబడ్డారు. ఎందుకో తెలుసా, మేనాదేవి గర్భంలో జగదంబ ఉంది కనుక ఎదురుగుండా ఉన్నవాడు అదృశ్య రూపంతో ఉన్నా దృశ్యమవుతాడట. అమ్మవారు కడుపులో ఉంటే ఎంతవాడైనా తన మాయారూపంతో అక్కడికి వచ్చినా ఆ మాయారూపం కూడా కనపడుతుందన్నమాట. అమ్మవారి మహామహిమ ముందు ఇతరుల యొక్క మాయలు బలాదూరు అయిపోతాయి, అవన్నీ తగ్గిపోతాయి. అందుకే వచ్చిన వాళ్ళంతా నిజానికి తమ మహిమతో అదృశ్య రూపంతో అక్కడికి వచ్చారు, వారు ఎవ్వరికీ కనబడటం లేదు, కానీ మేనకకి మాత్రం కనబడుతున్నారు. కారణం మేన గర్భంలో మహామాయ ఉంది కనుక. ఆ వచ్చిన వాళ్ళు ఎవరట, విష్ణువాదయస్తథ బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు దిక్పాలకులు సమస్త ప్రజాపతులు దేవఋషులు అందరూ ఒకేసారి వచ్చారు. ఇంతమంది ఆ ఇంట్లో పడతారా అంటే సూక్ష్మ రూపాలతో ఉన్నారు కనుక వాళ్ళంతా ప్రత్యక్షమై అక్కడ పట్టారు. వాళ్ళంతా మేనాదేవి గర్భమునకు నమస్కరించారు. అప్పుడు ఆవిడ తెల్లబోయి, మహాత్ములారా మిమ్మల్ని చూస్తే బ్రహ్మ విష్ణువాదుల్లాగా కనపడుతున్నారు, నా కడుపుకి దండం పెడుతున్నారు ఏమిటండి, నా బొజ్జాకి దండం పెడుతున్నారు ఏమిటండి అంది. మీరు దేవతలు, దేవతలకు నేను నమస్కరించాలి, నా చేత నమస్కారాలు అందుకోవలసిన దేవతలు నాకు దండం పెడుతున్నారు, ఆ దండం కూడా నాకు కాదు నా బొజ్జకి పెడుతున్నారు, ఈ బొజ్జలో ఏముంది అనగానే అప్పుడు వాళ్ళు ఏమీ సమాధానం ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ ఆ బొజ్జని చేత్తో అలా తాకి కళ్ళకద్దుకుని ఇలా స్తోత్రం చేశారు. దుర్గే జయ జయ ప్రాజ్ఞే జగదంబ మహేశ్వరి సత్యవ్రతే సత్యపరేత్రి సత్యే సత్యరూపిణి సత్యస్థే సత్యసుప్రీతే సత్యయోనే చ సత్యతః సత్య సత్యే సత్యనేత్రే ప్రపన్నా శరణంచతే. జగన్మాత దుర్గా పార్వతి మహామహేశ్వరి నీకు జయం, నువ్వు జ్ఞానం వల్ల సర్వము వ్యాపిస్తావు, అందువల్లే మాకు తల్లివి, అటువంటి జగన్మాత అయిన నీకు నమస్కారం. ఇంక ఇక్కడి నుంచి సత్యం యొక్క గొప్పతనం చెప్పారు. నీవే సత్యస్వరూపిణివి, సత్యంలో దృఢంగా ఉంటావు, సత్యమే నీ స్వరూపం, త్రికాలలో ఉంటావు గనక త్రికాల సత్యస్వరూపిణివి, సత్యంలో ఉంటూ సత్యం దర్శించి సత్యము గొప్పతనాన్ని లోకానికి చాటుతూ సత్యం పలికే వాళ్ళని అనుగ్రహించే సత్యాత్మకము నీవు. సత్యం అంటే నీకు ఇష్టం, అందుకే సత్యం పలికే వాడి ఇంట్లో నిత్యం ఉంటావు. అసలు వేళకోడానికి కూడా అసత్యం ఆడకూడదు, అసత్యం ఆడారా అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. వ్యావహారిక సత్యం జగత్తునికి మూలం అని చెప్పే అధిష్టాన సత్య దేవతవి నీవు, నీది సత్య దర్శనం. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. ఇదే స్తోత్రం యాజిటీజిగా భాగవతం దశమస్కంధంలో, సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం సత్యాత్మకం త్వం శరణం ప్రపన్నాహ అంటారు దేవతలు. కృష్ణుడు కూడా స్తోత్రం చేస్తారు. అందుకే కృష్ణుడైనా ఇక్కడ మహాకాళి అయినా ఒకటి, పరమాత్మ యొక్క తత్వం ఒకటి. యాజిటీజిగా మళ్ళీ మీరు చూడండి, ఈసారి సంస్కృత భాగవతం చూస్తే సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం అంటాడు. తెలుగులో పోతన గారు సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు గలుగువా అని అంటాడు వరసగా. అమ్మ శివప్రియ మహేశ్వరి, సమస్త దేవతల దుఃఖాన్ని తొలగించే తల్లి వినువు, త్రిలోక మాతవు. ఇప్పుడు ఈ గర్భంలో ఎలా ఈమిడి ఉన్నావో తెలియదు. ఇన్ని లోకములు నీ కడుపులో ఉన్నాయి, సమస్త లోకములు నీ కడుపులో ఉన్నాయి. ఇన్ని లోకములు కడుపులో పెట్టుకున్న నువ్వు ఈ బుల్లి కడుపులో ఉన్నావు, ఎలా ఈమిడేవో, అదే నీ మహామహిమ. ఆ బొజ్జలో ఉన్నది చాలు కానీ తొందరగా అందులోంచి బయటికి రా. నువ్వు ఎంత తొందరగా బయటకు వస్తావా అని మేము ఎదురు చూస్తున్నాం. అందులోంచి బయటకు వచ్చి శివునికి పత్నివై దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చెయ్యి. కుమారస్వామిని గణపతిని మాకు ప్రసాదించు. తద్వారా లోకాలన్నీ బ్రహ్మానందం పొందుతాయి, భవ్యానందం పొందుతాయి, నవ్యానందం పొందుతాయి, దివ్యానందం పొందుతాయి. త్రిలోకాధీశ్వరి మహేశ్వరి దేవకార్యాన్ని తొందరగా చేసి పెట్టు. దేవకార్యం కురుష్వ, అందుకే దేవకార్య సముజ్జత. దేవతల యొక్క పనులు చేసి పెట్టడానికి ఉద్యమించి బయటికి రా. నీ దయతో దిక్కులేని మేమంతా దిక్కు కలిగిన వాళ్ళమయ్యాం. అనాథులమైన మేము ఇప్పుడు సనాథులమయ్యాం. ఇంతవరకు సుఖాలు లేని మేము ఉత్తమ సుఖాలు పొందుతున్నాం. ఏమీ లేదనుకున్న మేము అన్నీ ఉన్నవాళ్ళమవుతున్నాం అని దేవతలంతా పరిపరి విధాలుగా స్తుతించారు. స్తుతించగానే మళ్ళీ మేనక తెల్లబోతుందన్నమాట ఈ స్తోత్రాలన్నీ విన్నది. వాళ్ళు ఏమేమిటో అంటున్నారు, పైగా తన బొజ్జకి బాగా నమస్కారం చేస్తారు కదా, అందుకని బుల్లి బొజ్జకి నమస్కరిస్తున్న వాళ్ళకే తిరిగి ఏమిటండి నా పొట్టకి దండం పెడుతున్నారు, ఈ పొట్టలో ఏమన్నా ఉందా అంటే సమస్త లోకాలు తన కడుపులో పట్టించుకున్న ఒక చిన్న పట్టి నీ పొట్టలో పట్టి ఉంది తల్లి, రేపు పుట్టబోతోందన్నారు వాళ్ళు. అందుకే మేము నమస్కరించాం. రేపో మాపో నీ గర్భం నుంచి జగదీశ్వరి జగన్మాత ఆవిర్భవించబోతున్నది, ఆవిడ పుడితే లోకాలకు ఆనందం కలుగుతుంది. అందువల్ల నువ్వు జగన్మాతకి మాతవై జగన్మాత అవుతావు, ఏకంగా మహాజగన్మాత అవుతావు. ఈ విషయం వీడికి తెలుసు కదా, తన కడుపులో పార్వతి ఉందని తెలుసు. అయినా అజ్ఞానం వల్ల నాకేదో కూతురు పుడుతుంది, నేను తల్లిని అనుకుంటోంది, కానీ ఆ పుట్టేవాడ మహామాత అనే విషయం మర్చిపోయింది. ఈ మాయ ఎంత గొప్పదంటేనండి, అమ్మవారిని ప్రార్థించింది, ఆవిడ ప్రత్యక్షమయ్యింది, నీకు కూతురుగా పుడతానంది. అంటే తన కడుపులో అమ్మవారు ఉందని తెలియాలి కదా, అయినా మర్చిపోయిందిట నేను గర్భవతిని, ఈ కడుపులోంచి ఒక ఎవరో పిల్లాడు పిల్లో పుట్టబోతారు, ఆ పిల్లని పెంచాలి పెళ్లి చేయాలి, ఇంతే అనుకున్నది ఆవిడ. పాపం ఎన్నిసార్లు ఆవిడ అజ్ఞానంలో పడిపోయిందో తెలిసిన. అందుకే ఈ కథ విన్నంతసేపు కూడా మనకే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఆహా, ఎదురుగుండా సకల లోకేశ్వరిని మహామాయను చూస్తూ మళ్ళీ ఈవిడ మాయలో పడిపోతుంది అనిపిస్తుంది అనమాట. అసలు కళ్యాణ ఘట్టాలు ఉంటాయండి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం వింటుంటే మీరు శరీరం గగుర్పాటుకి గురైపోతూ వింటారన్నమాట. అంత అద్భుతమైన ఘట్టం ఇది. నా కడుపులోంచి ఎవరో పుడతారు కాబోలు వాళ్ళంతా నన్ను స్తుతించారు అనుకున్నది ఆవిడ. అలా కాలం గడిచింది. అమ్మవారిని పదే పదే స్తుతించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు మాత్రమే మధ్యలో గ్యాప్ ఉంది. వాళ్ళంతా సప్తమి నాడు స్తుతించారు, ఆ తర్వాత అష్టమి, ఆ తర్వాత నవమి వచ్చింది. అది కూడా చైత్రమాసం. ఆ రోజు ప్రపంచమంతా ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయింది. అది శుభముహూర్తం. గ్రహాలు నక్షత్రాలు భద్రస్థితిలో ఉన్నాయి. గ్రహతారక
నభః ప్రసన్నతాం యాతం ప్రకాశ సర్వదిక్షుః. దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఎక్కడ పొగ లేదు, ఎక్కడ చీకటి లేదు, దిక్కులు తెలివిగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి, కాంతివంతంగా ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహాలు ఉచ్చ స్థితిలో వాళ్ళ స్థానాల్లో ఉన్నారు. తక్కిన గ్రహాలు వీళ్ళకి సమర్థనీయ స్థలాల్లో ఉన్నాయి. నక్షత్రాలు ఏ స్థానంలో ఉంటే ఈ పుట్టేవిడ లోకాలను రక్షిస్తుందో ఆ స్థానంలో ఉన్నాయి అన్నమాట. ఇంకా మహీ మంగళభూయిష్ట సవనగ్రామ సాగర, అద్భుతమైన వర్ణన ఇది. నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే యథాతథంగా ఇదే దాన్ని పోతర గారు తెలుగులో అనువాదం చేశాడు. ఇదే భాగవతం దశమస్కంధంలో ఉంటుంది. మహీ మంగళభూయిష్ట సవనగ్రామ సాగర సరస్రవంతి వాపీషు పుపుల్లు పంకజానివై వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే అన్నాడు ఆయన హాయిగా. ఈ భూమండలంలో వనములు, గ్రామములు, నదులు, సముద్రములు, కొండలు ఇవన్నీ మంగళకరంగా ఉన్నాయి. అంటే ఎక్కడ సముద్రాలు గందరగోళం అయిపోయి తుఫాను రేకెత్తించడం లేదు, అలాగే భూకంపములు లేవు, అగ్నులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవటం లేదు, స్వచ్ఛంగా వెలుగుతున్నాయి, చల్లగాలి వీస్తోంది, సరస్సుల్లో నదుల్లో దిగుడు బావుల్లో పద్మాలు వికసిస్తున్నాయి, మొత్తం మీద భూమండలం అంతా ప్రశాంతంగా ఉంది, దివ్య వాతావరణంతో ఉంది. ఇక్కడున్న వాతావరణం ప్రజలకు ఆహ్లాదం కలిగిస్తోంది, పైగా అది వసంత ఋతువు, అందువల్ల వాయువు ఇంకా బాగున్నది. పూర్వకాలంలో ఏ ఋతువులలో ఆ ఋతువుల యొక్క ధర్మం ప్రవర్తిల్లేది గనుక హాయిగా ఉండేవాళ్ళం. వవుశ్చ వివిధ వాతాః సుఖస్పర్శ మునీశరః ముముదుః సాధవ సర్వే అసంతాన్ దుఃఖమ అభూద్రుతం. సుఖంగా వాయువు వేసడం మొదలుపెట్టాడు, అందరికీ చల్లగాలి హాయిగా వీస్తోంది, తుఫాను గాలి లేదు, గాలి లేకపోవటము లేదు. దిక్కులన్నీ మిక్కిలి తెలివితో ఉన్నాయి. సత్పురుషులకి ఆనందం కలిగింది, ఒక్క దుష్టులకి మాత్రం దుఃఖం కలిగిందిట. ఎందువల్ల? అమ్మ పుడుతుంది, పాపాత్ముల్ని శిక్షిస్తుంది, ఆవిడ పిల్లలు వస్తారు, దుష్ట శిక్షణ చేస్తారు, మనం వ్యసనములతో సుఖంగా బ్రతకలేం అనుకున్నారు వాళ్ళు. దేవతలు ఆకాశంలో ప్రవేశించి దుందుగులు వోయించారు, కొమ్ముబోరాలు ఊదారు, గానం చేయటం మొదలుపెట్టారు. జై మంగళ దేవత, జగన్మాత, సర్వమంగళ కాపాడు అంటూ వాళ్ళంతా జయ జయధ్వానాలు చేశారు. పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు అద్భుతంగా గానం చేశారు. జగుర్ గంధర్వ సప్తమాహ, గంధర్వులు గానం చేయటం మొదలుపెట్టారు. అమ్మవారి లీలలన్నీ కూడా గానం చేయటం మొదలుపెట్టారు. ఇంకా విద్యాధర స్త్రీలు, అప్సరసలు, వీళ్ళు కూడా ఆకాశ మార్గంలో చేరి నృత్యం చేయటం మొదలుపెట్టారు. ఇంకా దేవతలంతా ఆకాశంలో పండగ చేసుకున్నారట, మహోత్సవం చేసుకున్నారట. తదోత్సవో మహాన్ ఆసీత్ దేవాదీనాం నభస్థలే, అంటే ఆకాశంలో దేవతలు పెద్ద పండగ చేసుకున్నారు. అసలు పండగ అమ్మవారి పుట్టినరోజే అనుకున్నారు. ఆ సమయంలోనే అమ్మవారి శక్తి ఇక బయటికి రావడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అమ్మ ఎప్పుడు పుట్టింది. వసంతర్తవు, అది వసంత ఋతువు. మధౌ మాసే చైత్రమాసం నవమ్యాం చైత్ర శుక్ల నవమీ తిథి మృగధిష్ట్యకే మృగశిరా నక్షత్రం. చైత్రమాసం వసంత ఋతువు నవమీ తిథి సరిగ్గా మృగశీర్ష నక్షత్రం. అర్ధరాత్రే సముత్పన్నా గంగే వశిశి మండలాత్, అర్ధరాత్రి పూట పుట్టింది సరిగ్గా, రాత్రి 12 o'clock. కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు, అమ్మ అర్ధరాత్రి పుట్టింది, ఆయన శ్రావణ మాసంలో అష్టమి నాడు పుట్టాడు, ఈవిడ చైత్రమాసంలో నవమీ తిథి నాడు పుట్టింది. ఆయన రోహిణిలో పుట్టాడు, నెక్స్ట్ నక్షత్రం రోహిణి తర్వాత మృగశిర, ఈవిడ మృగశిరలో పుట్టింది. ఈ విధంగా ఇద్దరికి ఉన్న తేడాని మనకి మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో చెబుతాడు. కృష్ణుడు, అమ్మ, ఈ ఇద్దరిలో ఉన్న కొన్ని గొప్ప శక్తులు ఉన్నాయి. కాకపోతే పురుష రూపంలో ఉండడం వల్ల అష్టమి నాడు ముందు పుట్టాట, ఈవిడ స్త్రీ రూపంలో నవమి నాడు పుట్టిందిట, ఆయన రోహిణిలో పుట్టాట, ఆ తర్వాత నక్షత్రంలో ఈవిడ పుట్టిందనమాట మృగశీర్షలో. చూసారా, అష్టమి తర్వాత నవమి,
రోహిణి తర్వాత మృగశీర్ష. ఆయన అర్ధరాత్రి పుట్టాడు, ఈయన అర్ధరాత్రి. ఆయన నీలమేఘఛాయ శరీరుడు, ఈవుడు కూడా శ్యామల వర్ణంలో పుట్టింది. పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు, ఈవిడు పుట్టినప్పుడు కూడా ఐదుగురు కూడా స్వచ్ఛ గృహంబులంద ఐదు విభ్రాజల ఐదు గ్రహాలు వచ్చే స్థితిలో ఉన్నాయి. అక్కడ నక్షత్రాలు భద్రస్థితిలో ఉన్నాయి, ఇక్కడ భద్రస్థితిలోనే. ఈ విధంగా ఆ మహానుభావులు ఇద్దరూ అవతరించారు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నది. ఈ జగదంబ ఆ వసంత ఋతువులో చైత్రమాసంలో నవమి తిథి మృగశీర్ష నక్షత్రం అర్ధరాత్రి సమయంలో పుట్టింది. అందుకే ఆడపిల్లలు ఎప్పుడైనా ఈ నక్షత్రంలో పుడితే, అది కూడా రాత్రిపూట పుడితే, ఒకవేళ అటువంటి పిల్లలకి అమ్మవారి పూర్వం ఆ పేరు పెట్టేవారు, భవానీ అని, అంబిక అని, పార్వతి అని పేరు పెట్టేవారు. ఆ పిల్లలు తిట్టకుండా చూసుకోవాలని కూడా పురాణాలు చెప్పాయి. అసలు ఆడపిల్లలే సాధ్యమైనంత వరకు తిట్టకూడదు. మరీ పిచ్చి పనులు చేస్తే అదుపులో పెట్టడానికి కాస్త మందలించమన్నారు తప్ప, ఉచ్చరించటానికి వీలు కాని బూతులు మాత్రం తిట్టకూడదు. ఇప్పుడు కలియుగం అయిపోయి బాత్తు బాత్తమే బూతు హై అని తిట్టేస్తున్నారు, కానీ అలా తిట్టకూడదు. మొత్తం మీద జగదంబ అలా ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన జగదంబ అపూర్వ సౌందర్యవతితో ఉన్నది. సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టినట్టుగా మేనకా గర్భం నుంచి జగదంబ ఆవిర్భవించగానే చూచేవారు ఆశ్చర్యపోయారు. అప్పుడు జన్మించగానే అమ్మ జగత్తు ప్రసన్నమయ్యింది. అనుకూలమైన సువాసనతో కూడిన వాయువులు వీచాయి. హఠాత్తుగా ఆకాశంలోకి మేఘం వచ్చింది. ఆ మేఘాలు కుంభవృష్టి కాకుండా సన్నగా పూలవర్షం కురిపించినట్టుగా వర్షం కురిపించాయి. చిత్రం ఏంటో తెలుసా? మేఘములు పూలవర్షంలాగా పూలజల్లులాగా నీళ్లు కురిపిస్తున్నప్పుడే పుష్పవర్షం కూడా కురిసిందిట. అది దేవతలు కురిపించిన పుష్పవర్షం. అగ్నులు ప్రశాంతంగా ప్రజ్వరిల్లాయి. మేఘములు కలఘోషతో గర్జించాయి. చక్కని మృదంగధ్వనిలాగా గర్జన చేసాయి. అమ్మవారు పుట్టింది, మాకు ఆనందం కలిగింది, మేము మృదంగం ధ్వనింపజేస్తున్నాం అన్నట్లుగా మేఘములు మృదంగ వాద్యము వంటి ధ్వనిని ప్రబలింపజేశాయి. ఆ సమయంలో హిమవంతుని రాజధాని కాక సమస్త లోకాల్లో ఉన్న దుఃఖం తొలగిపోయిందిటండి. ఒక్క హిమాలయంలోనే కాదు, సమస్త లోకాలలో ఎవరెవరికి దుఃఖం ఉన్నా ఆ దుఃఖం తొలగింది. సర్వ దుఃఖం క్షయంగతం, సమస్త దుఃఖములు, ప్రతి ప్రాణి దుఃఖము ఆ క్షణమే తొలగిపోయింది. వెంటనే విష్ణువాది దేవతలంతా వచ్చారు. ఓ హిమవంతుడా, నువ్వు ఎంత అదృష్టవంతుడు, నీ పురిటింట్లోకి అడగకుండా వచ్చేస్తున్నావు అని ఆయన వెంట పెట్టుకుని లోపలికి అడుగు పెట్టారు. ఎందుకంటే అప్పుడు అవతరించిన అమ్మ ఎలా ఉంది? చిన్నపిల్లల పుట్టలేదు, వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది పాదాలతో, ఒక చక్కని శ్యామల వర్ణంతో ఆవిర్భవించింది. ఆ పుట్టినావిడ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. కోటి చంద్ర సుశీతల ఎర్రని దంతములతో ఉన్నది. రక్త దంతచ్చద ఎర్రని దంతములు దానిమ్మ గింజల్లో వెలిగిపోతున్నాయట. ముక్కు సంపంగి పువ్వులా ఉన్నది. కళ్ళు విశాలంగా ఉన్నాయి. వేల కొలది ఈ నేత్రములలో నుంచి వస్తున్న తేజస్సుతో ఆ ప్రసూతి గృహం అంతా వెలిగిపోవడం మొదలుపెట్టింది. ఆ తల్లి చేతుల్లో శూలం, శంఖం, పట్టిసం మొదలైన అనేక ఆయుధములు ఉన్నాయి. ఈ ఆయుధములతో పాటు కాళ్ళకి కొన్ని వేల పాదాలు ఉన్నాయి కదా, అన్ని పాదములకి గజ్జలు ఉన్నాయి. ఆవిడ కదులుతూ ఉంటే ఈ గజ్జలన్నీ గణగణగణగా శబ్దం చేస్తున్నాయి. ఈ అమ్మవారి చుట్టూత నవదుర్గా దేవతలు ఉన్నారు. ఈ దేవతలతో పాటు యోగిని దేవతలు ఉన్నారు. ఇంకా అనంగ కుసుమ, అనంగ మేకల, అనంగ రతి, అనంగ ప్రియ ఇటువంటి దేవతలంతా అమ్మవారిని నమోమాత జగన్మాత అని ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. ఈ మహారూపంతో, విశ్వరూపంతో, పురిటి గృహంతో పాటు లోకాలంతా వ్యాపించేసింది ఆవిడ కాంతి, ఆవిడ రూపము. అటువంటి తల్లిని చూచిన దేవతలు భక్తితో ఇలా స్తోత్రం చేశారు. జగదంబ మహాదేవి సర్వసిద్ధి విధాయిని దేవకార్యకరీత్వం హి సదాతస్వాం నమామహే సర్వథా కురు కళ్యాణం దేవానాం భక్తవత్సలే మేనా మనోరథ పూర్ణ కృతకురు హరస్య చ. ఓ జగన్మాత, మహాదేవి కోరిన కోరికలు తక్షణం తీర్చే తల్లివి నువ్వు. దేవశ్రేయస్సు కోసం మేనాదేవికి వరమిచ్చి కూతురిగా పుట్టావు. కూతురిగా పుట్టిన నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. ఈ నేత్రములు, ఈ పాదాలు, ఈ శిరస్సులు ఇవన్నీ మేము చూసి తట్టుకోలేకపోతున్నాం. ఈ మహాతేజస్సు, ఈ ఆయుధాలు ఇవన్నీ చూడగానే మా మనస్సులు విహ్వలమైపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాయి. మా మనస్సులు మా అదుపులో లేవు, మా నాలుక మా చెప్పిన మాట వినడం లేదు, ఈ రూపాన్ని చూడలేకపోతున్నాం. తల్లి, మాకు లోకమునకు మంగళము చేకూరుస్తూ ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఉపసంహరించుకో, చిన్న రూపంతో దర్శనమయ్యి దేవకార్యములన్నిటినీ చక్కబెట్టు, మమ్మల్ని కాపాడు, నీ భక్తులమైన మమ్మల్ని అనుగ్రహించు. దివ్యనేత్రములిచ్చినా నీ రూపాన్ని మేము చూడలేకపోతున్నామంటే ఇక సాధారణ జీవులు నీ రూపం చూడగలరా? ఒకేసారి ఆకాశంలో వేలాది సూర్యులు ఉదయిస్తే ఆ కాంతిని ఎవరు చూడగలుగుతారు? కాబట్టి మాకు సుఖం కలిగించు, శర్మ లభించటం లేదు మాకు అన్నారట వాళ్ళు, శాంతి లభించటం లేదు మాకు అన్నారు ఆ రూపాన్ని చూసి. కాబట్టి నిజంగా అమ్మవారు విశ్వరూపంతో దర్శనమిస్తే ఆ రూపాన్ని మనం చూడలేము, తట్టుకోలేము. అంత రూపాన్ని చూడలేక ఉపసంహరించుకున్నారట దేవతలే. హిమాలయ పర్వతం కూడా నీ రూపాన్ని తగ్గించుకున్నాడు. మేనాదేవి కళ్ళులా మూసుకుని, అమ్మా ఇంత రూపంతో ఉంటే నేను బతకలేను తల్లి అంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మన కోసం మనం చూడగలిగే రూపంతో దర్శనమిస్తాడు. నిజంగా ఆయన సంపూర్ణ దివ్యమంగళ రూపాన్ని విశ్వరూపాన్ని చూపిస్తే ఎంతటి ఉంటామండి అర్జునుడు అంతటి వాడు. దిశోడ జానేన లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అన్నాడు. నాకు దిక్కులు తోచటం లేదు, మనస్సు విహ్వలం అయిపోతోంది, శాంతి లేదు, నీ రూపాన్ని ఉపసంహరించుకో ప్రసన్నుడవుగా అన్నాడు. ఇప్పుడు అమ్మ క్షణాలలో చిన్న రూపం ధరించేసింది. ఎంత పెద్ద విశ్వరూపం వెళ్ళిపోయిందట, బుల్లి పాప అయిపోయింది. ఆ బుల్లి పాపను చూచి ఎంతట నీలోత్పల దళ ప్రభావం దశాంగుళ మాత్రంతు 10 అంగుళములంత రూపం ధరించిందట. ఇందాక విశ్వమంతా వ్యాపించినప్పుడు కేవలం 10 ఇంచెస్ 10 అంగుళముల పాపగా మారిపోయింది. శ్యామ పైగా నల్ల కలువు పువ్వు రంగులో వంటి రంగుతో ఉన్నది. అటువంటి నీలోత్పల దళ ప్రభాం నల్ల కలువు పువ్వు రంగులో ఉన్న ఈ శ్యామల వర్ణంలో ఉన్నావండి యౌవన మధ్యస్థ అయినటువంటి మేనాదేవి చూసింది. శ్యామ అంటే యౌవన మధ్యస్థ అని కూడా అర్థం. మంచి నవయౌవనంలో ఉన్న మేనాదేవి చూచింది, సంతోషించింది. అమ్మయ్య అంత విశ్వరూపం కాస్త ఇంత బుల్లి రూపంలోకి వచ్చింది, ఇప్పుడు ఈ రూపాన్ని నేను చూడగలను అనుకుని, నువ్వు పరమేశ్వరువు అని తెలుసు, నాకు కూతురిగా పుడతావని తెలుసు, అయినా కొంతకాలం పాటు నేను భ్రమలోకి వెళ్ళి ఏదో సామాన్య స్త్రీ పుడుతుందనుకున్నాను, కాదు అని నిరూపించడానికి ఈ విశ్వరూపంతో దర్శనమిచ్చావని నాకు అర్థమైంది. నువ్వు నిజంగానే విశ్వరూపంతో కాకుండా చంటిపిల్లగా పుడితే నేను యావత్ జీవితం ఈమె ఒక మానవ స్త్రీ లేక సాధారణ స్త్రీ అనుకునేదాన్ని అని తన మనస్సులో ఉన్న భావం చెప్పింది. అంటే తల్లికి కొంత కనువిప్పు కలగజేయడానికి, దేవతలను విభ్రమపరచడానికి, తండ్రికి ఆశ్చర్యం కలగజేయడానికి, నేను నిజంగా జగదంబనని లోకానికి రుజువు చేయడానికి ఆవిడ అంత రూపంతో పుట్టిందనమాట. ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్ల అయిపోయిందిగా. అప్పుడు మేన ఇలా అన్నది, జగదంబ మహేశాని కృతాతి కరుణాత్వయ. ఓ జగదంబ మహేశ్వరి, నీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నువ్వు ఎవరి మీదన్నా ఇదివరకు చూపించావా? నా భాగ్యం ఇది, ఇదివరలో నాకు దర్శనమిచ్చి కౌగలించుకున్నావు, ఇప్పుడు కూతురిగా పుట్టావు, మళ్ళీ నిన్ను పదే పదే ఒళ్ళో పెట్టుకుని లాలించి పాలించి కౌగలించుకుని వివాహం చేసే భాగ్యం ఇచ్చావు. ఈ భాగ్యం అంత తేలిక ఎవరికీ రాదు. నా మీద సంపూర్ణమైన ప్రేమ చూపించు, సర్వకాల సర్వావస్థలలో నా వెంట ఉండి నిన్ను ప్రేమించి తద్వారా తరించేటట్టు చెయ్యి. ఎప్పుడూ నా మనస్సులో భ్రమ రాకూడదు సుమా, నేను తల్లిని, ఈమె నా కూతురు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి అనే దుర్బుద్ధి నా మనస్సులో ప్రవేశించకుండా చూసుకో అనగానే దేవతల కేసి, మేనాదేవి కేసి, హిమవంతుని కేసి నవ్వు ముఖంతో చూస్తూ ఈ బాలామణి ఇలా అన్నది, ఓ మేనా నువ్వు పూర్వం నన్ను ఎంతో భక్తితో సేవించావు, తపస్సు చేశావు, సువర్ణ విగ్రహం పక్కన మృద్ విగ్రహం మట్టి బొమ్మ కూడా పెట్టుకుని నన్ను అభిషేకించావు, పూజించావు, నైవేద్యాలు ఇచ్చావు, అప్పుడు నేను నీకు ఏం కావాలో కోరుకో అని వరం ఇస్తే నా కూతురి వైపు పుట్టాలని కోరుకున్నావు, ఆ వరాన్ని ఇప్పుడు నేను నిలబెట్టుకున్నాను. ఈరోజు నుంచి నువ్వు నన్ను కూతురిగా, మహానంద స్వరూపిణిగా, నందనగా మహానంద స్వరూపంగా భావిస్తావు. మధ్య మధ్యలో జడత్వం పొందినప్పుడు, అంటే నీ బుద్ధి అజ్ఞానం పొందినప్పుడు నన్ను సామాన్య స్త్రీగా భావించినా, మళ్ళీ జ్ఞానోదయమైనప్పుడు ఈవిడ కేవలం నందన కాదు మహానందన ఆనంద స్వరూపిణి అని గ్రహిస్తావు. నీవు ఈ హిమవంతుడు ప్రేమతో నన్ను పెంచుతారు, పెద్ద చేస్తారు, శివుడి చేతిలో పెడతారు, అక్కడితో మీకు జన్మ రుణాలు తీరిపోతాయి. నా మీద ప్రేమ వల్ల ఇక మీకు పునర్జన్మ ఉండదు. యువాం మాం పుత్రిభావేన దివ్యభావేన వాసకృత్తు చింతయంతౌ కృతస్నేహౌ యాతాస్థో మద్గతిం పరాం. అది ఆవిడన్నమాట. మీరిద్దరూ నన్ను కూతురనే భావనతో ప్రేమతో పెంచుతారు. అయినా నా దివ్యతత్వం మీకు తెలుస్తుంది. నా దివ్యతత్వం తెలుసుకుంటూ నన్ను ప్రేమతో పెంచి పెద్ద చేయటం వల్ల, నా సేవ చేయటం వల్ల మీరు నా స్థానం వరకు వస్తారు. మద్గతిం పరాం, నా గతి ఎటువంటిది అంటే నేనుండే స్థానం శాశ్వత కైవల్యం ఇచ్చే స్థానం. అమ్మా, తెలుసో తెలియకో అజ్ఞానంతోనో లేక విజ్ఞానంతోనో చేసే పూజలకే ఫలితం వస్తుంటే, నా అంతటి జగన్మాత మీకు కూతురిగా పుట్టి మీ చేతి గోరుముద్దలు తిని మీ చేత పెంచబడి మీ చేత కన్యాదానం చేయబడితే ఆ ఫలితం వ్యర్థమవుతుందా? దానివల్ల ఇక మీకు పునర్జన్మ ఉండదు, ఏ దుఃఖము ఉండదు, శాశ్వత కైవల్యం పొందుతారు. నేను శంభుని పత్నిని అవుతాను, సత్పురుషుల్ని తరింపచేస్తాను, లోకశ్రేయస్సు చేకూరుస్తాను. దేవతలారా, మీ మనస్సులు కూడా ఉపశాంతి పొందాయి కదా. బ్రహ్మ, అసలు కోరిక అంతా నీదే. శివుడు పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకోవాలని కోరావు, నేను పుట్టాను పెళ్లి చేసుకుంటాను. కాకపోతే పెళ్ళిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా బ్రహ్మత్వం నెరవు అనగానే అలాగేనమ్మా అన్నాడు ఆయన. అందరూ ఎవరిదారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కూడా లోకపు పోకడం ఒకటి ఉంటుందిగా, అందుకని పుట్టిన తర్వాత పిల్లలు ఏడవాలి, అందుకని క్యార్ క్యార్ వండ మొదలుపెట్టింది. బుల్లి ఏడుపు ఏడ్చింది రెండో. చిత్రం ఏంటో తెలుసా, ఇవిడికి పాప పుట్టినప్పుడు హిమాలయ పర్వతం లోపలికి వచ్చాడు, తల్లి అక్కడే ఉంటుంది కాబట్టి తప్పదు కాబట్టి, ఆవిడ కూతురే కాబట్టి ఆవిడ ఉంది, దేవతలు వచ్చారు తప్ప ఈ చుట్టుపక్కల పురిటి గృహం చుట్టూ తా ఇంతకాలం కాపలాగా ఉన్న ఆడవాళ్ళు ఒక్కడు రాలేదు. హిమాలయ పర్వతం మన హిమవంతుడు దాసీ స్త్రీలను పెట్టాడని చెప్పుకున్నాం కదా, సకురాళ్ళని పెట్టాడు మా ఆవిడకి ఎప్పటికప్పుడు ఏం కావాలో తెలుసుకోండి అని. వాళ్ళంతా గాఢంగా నిద్రపోయారట. అమ్మవారు పుట్టే సమయానికి ఒక మాయ వచ్చింది, ఆ మాయ వల్ల కాపలా వాళ్ళంతా నిద్రపోయారు, సఖీముడులు నిద్రపోయారు. అసలు ఎవరికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు దేవతలు మాయమైపోయి అమ్మవారు చిన్నపిల్లలు అయిపోగానే ఆవిడ ఏడవడం మొదలు పెట్టగానే ఈ నిద్రపోతున్న వాళ్ళు ఉలిక్కిమళ్ళు లేచారు. ఓహో, మేనాదేవికి ప్రసవం అయిపోయినట్టుంది, మనం ఎవరం పురుడు పోయకుండానే ఏ సిజేరియన్ అక్కర్లేకుండా ఆసుపత్రి బిల్లు అక్కర్లేకుండా అమ్మవారు పుట్టేసింది పిల్లలకు లోపలికి వచ్చారట. లోపలికి వచ్చి ఆ పాపను చూసి మురిసిపోయారు. ఈలోపు హిమవంతుడు కూడా ఈ పిల్ల ఏడుస్తూ ఉన్న సమయంలోనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది చెలికత్తెలకు ఎవరికి తెలియకూడదు కనుక, దాసులకు తెలియకూడదు కనుక. అందుకని ఈ పిల్ల ఏడవగానే లోపలికి వచ్చినటువంటి నిద్దట్లోంచి వెలుగు తెచ్చుకుని లోపలికి వచ్చినటువంటి అంతఃపుర పరిచారిక దళమంతా ఆడపిల్ల పుట్టింది అనుకుని మేనక దగ్గరకు వచ్చి, నీ కూతురు చూసుకున్నావా, ఎంత ముచ్చటగా ఉందో, ఎంత బాగుందో రంగు అని పొగిడి ఈ విషయం పర్వతరాజుకు చెబుదామని బయలుదేరారట. ఇది జరిగింది వాళ్ళకి తెలియదు కదా పాపం, అందుకని పరుగు పరుగున హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. రాజా హిమవాన్ శుభవార్త అనగానే ఏమిటి అన్నాడు ఆయన. బంగారం లాంటి ఆడపిల్ల పుట్టింది, అబ్బాబ్బా ఎంత అందంగా ఉందో, ముద్దొచ్చేస్తోంది, ఇదే పద్మాగర్ గారి దగ్గర ఉంటే ఇంకా ముద్దుగా పెంచేవాడు ఆయన అని చెప్పగానే ఆయన వెంటనే ఆయన పక్కన ఒక గొడుగు ఉందిట, తెల్ల గొడుగు, అది పూర్తిగా బంగారంతో తయారు చేయబడి పైన వెండి కట్లు చుట్టబడినటువంటి తెల్లగుడ్డ కట్టిన గొడుగు, శ్వేతఛత్రం. మహారాజులు ఆ గొడుగుని ఎప్పుడు కూడా సింహాసనం దగ్గర ధరిస్తారు, రథాల్లో వెళ్ళినప్పుడు ధరిస్తారు, చాలా ఖరీదైంది. ఆ గొడుగు తీసి వాళ్ళకి ఇచ్చేశాడు ఆయన కూతురు పుట్టిందనే శుభార్త వినగానే. ఎందుకంటే తనకి సంతానం కలిగిందనే వార్త ఎవరైనా చెబితే వాళ్ళకి ఏదో ఒకటి దానం చేయాలట. జగన్మాత కూతురిగా పుట్టిన వార్త ఆయనకు ముందే తెలిసినా పాపం ఈ చెలికెత్తులు చెప్పారు కదా వాళ్ళని ఆనందపెడదామని వెంటనే శతాతపత్రం నాదేయం ఆసీత్తస్య మహీభృత తెల్లగొడుగు ఇచ్చేశాడు. మంచి సంతానం కలిగినప్పుడు డబ్బు కక్కుర్తి పడతాటండి. కొంతమంది అంటే పడేవాళ్ళు ఉంటారు కూడా, పిల్లలు పుట్టిన సత్యం చూస్తూ చూస్తూ ఒక రూపాయి ఎవరు నరుసి ఏడుస్తుంది అనమాట. నీకు కొడుకు పుట్టాడు కూతురు పుట్టింది అంటే పుడితే పుట్టారు, అసలే ఎప్పటికీ నేను ఆసుపత్రి బిల్లు చెల్లించలేకుండా ఉంటే మళ్ళీ నువ్వు వచ్చి డొనేషన్ అడుగుతావా అంటారు. అంటే పాప పేదవాళ్ళ బాధ పేదవాళ్ళది, ఈయనంటే కోటీశ్వర దగ్గరికి వెంటనే ఇచ్చేసేట. వారు మాట్లాడకుండా ఇక అక్కడితో ఆగట్ట. లక్షల గోవులు దానం చేశాడు. ఇంకా బంగారం అయితే రెండు చేతులతో అలా పోసి పారేశాడు ఆయన. ఆ తర్వాత మహారాజు గారు, మొత్తం మన నగరమంతా చాటింపు వెయ్యండి నాకు అమ్మాయి పుట్టిందని, మహోత్సవం జరిపించండి అన్నాడు. చాలా గొప్ప ఉత్సవం చేశారు. వాద్యాలు మోగాయి, మంగళగానాలు, వారాంగన నృత్యం ఇవన్నీ జరిగాయి. ఈ మహోత్సవం వరుసగా 11 రోజులు పాటు జరిగేదండి. రోజు ఉత్సవమే, నిత్యోత్సవం అన్నమాట. అసలు అమ్మవారే ఉత్సవ స్వరూపిణి, అమ్మ పుడితే ఉత్సవాలు చేయడానికి ఆశ్చర్యమే ఉందన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం చేశాడు ఆయన. దానం తదౌ తదా ప్రీత్యా ద్విజేభ్యో బహు సాదరం ఉత్సవం కారయామాస వివిధంగా నపూర్వకం. ఇంకా బ్రాహ్మణోత్తములకు అలా దానములు చేశాడు అసంఖ్యాకంగా, నిత్యోత్సవాలు జరిపించాడు. ఎంతమంది పుత్రులున్నా వాళ్ళంతా ఒక ఎత్తట. ఇంతవరకు ఆయనకి 100 మంది కొడుకులు ఉన్నారని అందరికీ తెలుసున్నదేగా. 100 మంది కొడుకులు పుట్టినప్పుడు, వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ ఇన్ని ఉత్సవాలు చేయించలేదు. కానీ ఈ 100 ఒక ఎత్తు, ఈ సుందరి ఒకత్తి ఒక ఎత్తు అనుకుని అమ్మవారి మీద ఉన్న ప్రేమతో, అమ్మ మీద ఉన్న భక్తితో ఇంతకు పూర్వం ఎప్పుడూ ఎవరూ సంతాన ప్రాప్తి కాలములో చెయ్యనటువంటి మహోత్సవం చేశాడు ఆయన. ఏం పేరు పెడదాం అనుకుంటూ ఉండగా బృహస్పతి, అంగిరులు, నారదుడు, బ్రహ్మ అందరూ వచ్చారు. అప్పుడు ఆయన, నేనే పేరు పెడదాము అనుకుంటున్నాను, ఏం పేరు పెడదాము అనుకుంటుంటే మీరు వచ్చారు, మీరంతా కలిసి ఈ పిల్లకి ఒక మంచి పేరు పెట్టండి అనగా, హిమవాన్ నువ్వు పర్వతానివి, పర్వతం కూతురు కనుక మొట్టమొదటి పేరు పార్వతి అని పెడదాం. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి, పర్వతము యొక్క కూతురు కనుక పార్వతి. శైలము అంటే కొండ, జ అంటే పుట్టింది కనుక శైలజ అనే పేరు ఈవిడికి సార్థకమవుగాక. భవిష్యత్తులో మీ ఆవిడ ఉమా అంటుంది ఈ అమ్మాయిని, అంటే ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు తపస్సు కడలద్దు అంటుంది నీ కూతురు తపస్సు కడుతూ ఉంటే, అప్పుడు ఉమా అనే పేరు పొందుతుంది. ఈమె 30 సంవత్సరాల విధవలను ఆదరించి సౌభాగ్యం ఇస్తుంది, అందువల్ల కాత్యాయని అని పిలువబడుతుంది. ఈ మహాదేవికి అనేక నామములు ఉంటాయి. ఈ తల్లికున్న నామములు అనంత నామములు, సహస్రనామాలతో అప్పుడప్పుడు జనుల చేత కొలవబడుతుంది. అటువంటి తల్లిని పెంచి పెద్ద చేసి నువ్వు తరించు అని దేవతలంతా వెళ్ళారు. అప్పుడు ఆయన సంతోషపడి క్రమక్రమంగా ఉమా, పార్వతి, కాత్యాయని, శివ, హైమవతి ఇలా ఈ నామాలతో పిలిచేవాడు ఆయన. అసలేదు వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో ఆహ్లాదకరమైన వాతావరణం హిమాలయ పర్వతాల్లో ఉన్నది. అప్పుడు ఒక తమాషా జరిగిందిట. హిమాలయ పర్వతం నిండా రకరకాల పువ్వులు ఉన్నాయి, కొన్నేమో సరస్సుల్లో తామర పువ్వులు ఉన్నాయి. ఈ తామర పువ్వుల మీద 200,000 తుమ్మెదలు వచ్చి చేరాయి. ఈ తుమ్మెదలన్నీ వచ్చి పార్వతీదేవి చుట్టూ చేరి జుమ్మండ మొదలుపెట్టాయి. ఈ ఝంకారం ఓంకారంలో ఉంది. ఇంతలో ఉమాదేవి యొక్క తల్లి అయిన మేనాదేవికి కంగారు వచ్చింది. మా అమ్మాయి శరీరం కోమలం, కుసుమ కోమలం, ఎక్కడి నుంచో దిక్కుమాలిన తుమ్మెదలు వచ్చి మీద పడుతున్నాయి, ఇవన్నీ మీదకు పడి కొడతాయేమో. తుమ్మెదలు కుడితే చాలా ప్రమాదం ఉంటాయి, అందులో గండు తుమ్మెదలు ఉంటాయి, అవి కుడితే ఈ పిల్ల ఏమైపోతుందో. పైగా ఇవన్నీ ఆ చెవుల దగ్గరికి వచ్చి జుమ్మంటున్నాయి. ఈ శబ్దమునకు పిల్ల ఏమైనా అవుతుందేమో అని కంగారు పడిందిట. అప్పుడు ఆకాశవాణి, ఓసి వెర్రిదానా, ఈవిడ భ్రమరాంబ అనే పేరుతో ప్రసిద్ధికెక్కే తల్లే, అందుకే వేదమంత్రములు భ్రమరమ రూపములో వచ్చాయి. ఇవి తుమ్మెదలు కావు, వేదమంత్రములు. అవి ఝంకారం చేస్తున్నాయి అనుకుంటున్నావే, అవి ఝంకారం కాదు, ఓంకారాలు, మంత్రధ్వనులు. కాబట్టి ఈ మంత్రధ్వనులు మీ ఇంట్లో అలా వినపడుతూ ఉంటే మీకు కూడా శుభమే, వచ్చింది సాక్షాత్తు జగదంబ యొక్క పరిచారగణం అని చెప్పగా ఓహో అనుకుందిట. అలా తుమ్మెదలు కొద్ది రోజులు అక్కడ ఓంకారం పలికి, వేదమంత్రములు పలికి అదృశ్యం అయిపోయాయి. క్రమంగా ఈ పాపకి 6 నెలలు వచ్చాయి. అప్పుడు ఈ 6 నెలల పాపకి చేయవలసినవన్నీ చేశారండి. ఏమి చేశారండి అసలు ఇందులోను? ఈ పాప బోర్లా పడిందిట, బొబ్బట్లు పంచిపెట్టారు. పూర్వం బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టేవారు. ఆవు నేతితో తయారు చేసిన మంచి రుచి కలిగిన బొబ్బట్లు, అసలు ఆవుని ఇలా పోసి బొబ్బట్లు చేసి ఆ బొబ్బట్లు తింటే ఉపన్యాసంలో బొబ్బలు పెట్టరు, అది తిని అరిగించుకోవాలి. కానీ ఆ బొబ్బట్లు చేసి దాని మీద బోర్లా పడగానే పడుకోబెట్టారట. ఎప్పుడు బోర్లా పడితే బొబ్బట్లు, అయితే బొబ్బట్లు పెట్టి పరిచేటప్పుడు ఓ టెక్నిక్ చేయాలండి. అది బొబ్బట్లు వేయించిన తర్వాత అవి చల్లారాక అప్పుడు ఈ పిల్లాన్ని దాని మీద పడుకోబెట్టాలి. పిల్లను వేడి వేడి బొబ్బట్టు మీద పడుకోబెడితే అది బొబ్బ పెడుతుంది, బొబ్బలు వస్తాయి, అందుకే బొబ్బట్టు అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా చల్లారినటువంటి బొబ్బట్ల మీద మన తెలివి తెల్లారకుండా పడుకోబెట్టాలి. ఎక్కువసేపు పడుకోబెట్టకుండా అలా పడుకోబెట్టి తీసేస్తే ఆ బొబ్బట్లు ఆవు నేతితో మాత్రమే పవిత్రంగా ఉంటాయి. లేకపోతే వేరేదయ్యి వచ్చి దాని మీద పడితే కొంచెం ఒప్పగా ఉంటాయి. ఆ మధ్యన ఎవరో బొప్పట్లు పంచి పెట్టారట, ఈ బొప్పట్లు వచ్చిన వాళ్ళకి పెట్టారట, తిన్నవాళ్ళంతా ఎంతో ఒప్పగా ఉన్నాయో అన్నారు. ఆ పాప పావు గంట దాని మీద పడుకుంది ఇట్లండి. అందుకనే ఆ తర్వాత అవన్నీ నెత్తితో నిండిపోయి కొంచెం ఉప్పదనం వచ్చాయి. ఈ మధ్యన హగ్గీలు బుగ్గీలు ఏవి వస్తున్నాయి అనుకోండి, కానీ పూర్వం ఉండేవి కదా కదా, అలా పడుకోబెట్టి తీసి ఆ బొప్పట్లు ఇతరులకు పంచిపెడితే ఆ పిల్లలకి ఆయురారోగ్యాలు వస్తాయి, అజీర్ణ వ్యాధులు ఉండవని శాస్త్రం. ఇవన్నీ చేశాడు హిమవంతుడు. బొబ్బట్లు పంచిపెట్టాడు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టాడు, ఇలా అన్నీ చేశాడు. నారదాదుల్ని పిలిపించి వాళ్ళ చేత నమస్కారం, ఈ పిల్ల చేత నమస్కారం చేయించి నారదుని యొక్క ఆశీస్సులు వాడికి ఇప్పించేవాడు. క్రమంగా కొంతకాలం గడిచాక ఈ పాప నడవడం కూడా నేర్చుకుంది. నడవడం నేర్చుకున్న కాలంలో నారద మహర్షి అక్కడికి వేయించేశాడు. నారదుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, రేపు మళ్ళీ యథాప్రకారంగా